The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఈశ్వర్ విష్ణు బొట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం అక్టోబర్ 1, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణు బొట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అంశంపై 8:30 నుంచి 9:30 వరకు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తుంటే కనుక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే కనుక +1484364-3471 నెంబర్ పైన, స్కైప్ ఐడి నుంచి కాల్ చేస్తుంటే కనుక mind.media@mediamedia.id పైన కాల్ చేసి మీరు కూడా చర్చలో పాల్పంచుకోవచ్చు, ప్రశ్నలు అడగచ్చు, మీ అభిప్రాయాలు కూడా చెప్పచ్చు. ఓకే, సో జాతీయ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలపై మనం ప్రతి ఎపిసోడ్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ఇక ముందుగా మన తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచిస్తే గనక ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు, రాబోయే హుజూర్నగర్ ఉప ఎన్నికల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వైఎస్ జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి యొక్క పరిణామాలు ప్రజలు ఎట్లా ఉన్నాయి, ప్రతిపక్షంగా తెలుగుదేశం చేస్తున్న పాత్ర ఏంటి మనం ఆలోచిస్తే గనక. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ని మనం మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అటు ప్రభుత్వం సెట్ అయినట్లు అనిపించట్లేదు, పూర్తిగా ప్రతిపక్షం కూడా ఇంకా తన పాత్రని అర్థం చేసుకున్నట్టుగా కనిపించట్లా. మీరు గమనిస్తే గనక ప్రతిరోజు ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ లేదంటే ఒక ప్రొవోకింగ్ ఆర్టికల్స్ని మీడియాలో పబ్లిష్ చేయించుకోవడం, దాన్ని బేస్ చేసుకుని రాద్ధాంతం చేయడానికి ప్రతిపక్షం చేస్తూ ఉండడం, దానికి సమాధానం చెప్పడం ముందుగా మొదలుపెట్టి ఎదురుదాడి చేద్దామని ప్రయత్నాలు చేసి కొంచెం అంటే రాజధాని అంశంతో మొదలుపెట్టి ఇప్పుడు నేడు జరుగుతున్నటువంటి పవర్ కట్స్ వరకు కూడా ప్రతిపక్షం ఏదైతే ప్రశ్నలు అడుగుతుందో లేదా ప్రతిపక్షం ఏదైతే ప్రజల దృష్టిలోకి తీసుకొద్దామని చెప్తూ ఉందో దాన్ని జగన్ ప్రభుత్వం, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చేస్తుందా అంటే ఎట్ వీ హ్యావ్ టు వెయిట్. మనం దీని మీద ఇంకా కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మనం గమనిస్తే గనక దాని పేరండి నిన్న మొన్నటి వరకు ఉన్న పవర్ కట్స్తో సహా ఇసుక విధానంతో మొదలుపెట్టి ఇసుక వలన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు వలన జరిగిన ఇసుక పాలసీని మార్చడంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చేసిన లేట్ వలన ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు. సో దానికి జగన్ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు పెద్దగా ఈల్డ్ అవుతున్నట్లు కానీ, దీని వలన నాకు నష్టం వస్తుంది, ప్రజల్లో ఇబ్బందులు వస్తున్నాయి అనే అంశం మీద పెద్దగా ఆదుర్ద పడుతున్నట్లు కానీ ఏం కనిపించట్లా. సహజంగానే మీరు మొన్న మనం ఒక గత వారం రోజుల్లో దీనిపైన ఒక సమావేశం జరిగినట్లు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజ్యసభ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి గారి దగ్గర ఈ ఎమ్మెల్యేలు మంత్రులందరూ మొరపెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ కూడా, జగన్ వైపు నుంచి ముఖ్యమంత్రిగా జగన్ వైపు నుంచి దీనిపైన దీనికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు కానీ, దీని వలన నా తనకి ప్రజాక్షేత్రంలో పెద్ద ఇబ్బందులు ఎదురుతున్నాయని ఆయన ఆదుర్త పడినట్లు ఏం కనిపించట్లా. అంటే మీరు గమనిస్తే గనక మీరు మనం ఒక అంచెల వారీగా దీన్ని అంచెలంచెలుగా దీనిపైన జరుగుతున్న ప్రచారాలు గమనిస్తే, అట్లాగే ఈ సచివాలయం, గ్రామ సచివాలయాలు, దానిలో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్, దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు రిక్రూట్ అయితే దాని నుంచి దాదాపు 100,000 మంది వివిధ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులకి నిన్ననే నియామక పత్రాలు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చింది. వీళ్ళ ద్వారా గ్రామాలు లేదా గ్రామ స్థాయిలో పరిపాలన పైన పూర్తి స్థాయిలో కమాండ్ తీసుకుని రావాలనేది జగన్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కింద కనబడుతుంది. వాళ్ళపైన నిన్న జగన్ వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఉపన్యాసం మీరు గమనిస్తే, వాళ్ళపైన జగన్ ప్రభుత్వానికి చాలా ఆశలు ఉన్నాయి. ఇనీషియల్ హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో, సో తొలి అడుగులలో కొంచెం తప్పుడు అడుగులుగా అనిపించినా భవిష్యత్తులో గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకెళ్లడం ద్వారా నేను తిరిగి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందుతాననేది ఆయన మాట తీరులో కానీ ఆయన చెప్తున్న విధానంలో కానీ ద్యోతకం అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటంటే, సేమ్ తెలుగుదేశంకి జగన్కి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటంటే, అంతకుముందు తెలుగుదేశంలో కూడా అంతే, ప్రతి నిర్ణయం, ప్రతి అంశం, ప్రతి విమర్శ లేదా ప్రతి దానికి ఒక ప్రజెంటేషన్ కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు. మిగతా మంత్రులు చెప్పినా కూడా కేవలం నిందలకి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మోడీ ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడడం, ప్రజల్లో పలసనవడం తప్ప ప్రజల్ని కన్విన్స్ చేయగలిగేటటువంటి వాదన తెలుగుదేశం ఇవ్వలేకపోయింది. ఈరోజు చాలామంది క్లెయిమ్ చేస్తారు తెలుగుదేశం సంస్థాగతంగా చాలా బలహీనమైన పార్టీ, ఎక్కడికక్కడ దానికి అనేక నాయకత్వాలు ఉన్నాయి, వీళ్ళంతా ప్రజల్లో అందుకనే పార్టీ క్యాడర్ బలంగా ఉందని. పార్టీ క్యాడర్ బలంగా ఉంది అంటే అని చెప్ అని అని అంటున్నప్పుడు ఆ పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలు కూడా ప్రజలు నమ్మేలాగా ఉండాలి, వాళ్ళు మాట్లాడగలిగే స్థాయిలో ఉండాలి, వాళ్ళకి వివరించగలిగే స్థాయిలో ఉండాలి. ఆ డేటాలో ఇన్ఫర్మేషన్స్ జగన్ మన తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఉండేవి కాదు. ప్రతి అంశానికి చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకుని లేదంటే ఒక చిన్న దీక్ష చేసో పెద్ద దీక్ష చేసో ప్రజల ముందుకి మాట్లాడితే వచ్చి మీడియా ముందు నిలబడి ఆయనంతటా ఆయనే విమర్శలు దాడి చేయడం, ఆయనే చాలా ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాటలు కూడా ఆయనే మాట్లాడాల్సి రావడం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూస్తూ ఉండేవాళ్ళం. సో దానికి మౌలికంగా జగన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఇట్లా మీరు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడే జనాలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జగన్ వైపు నుంచి దీనిపైన ఈ ఏవైతే ప్రతిపక్షాలు లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కొన్ని పత్రికలు తీసుకెళ్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలలో ప్రజలని కన్విన్స్ చేసే విధానంలో ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార ప్రతినిధులు కానీ ఎవరు సరిగా స్పందించట్లేదనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఉంది మీడియా వర్గాల్లో. అది ఒక రకంగా ప్రతిపక్షానికి బలం కూడా ఇస్తుంది. అంటే ఒక విమర్శని మనం తీసుకెళ్ళి దాన్ని తిరిగి మళ్ళీ ఇలా కాదు ఇది అంశం అనేది చెప్పే లోపలనే ఇది చెప్పే క్రమంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా కేవలం ఎదురుదాడు తప్ప మీరు ఆ టైంలో ఎలా చేస్తారు, మీ వల్లే మాకు కష్టాలు వచ్చాయి అని. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఉంటే మొన్న ఈ ఏవైతే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు దాదాపు 20 లక్షల మందికి అది ప్రభుత్వ యంత్రాంగం చాలా ఒక రకంగా పకడ్బందీగానే నిర్వహించిందని చెప్పాలి. అంటే పరీక్ష జరిగిన విధానం కానీ దాని తర్వాత దాని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎక్కడో ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ముందే తెలుసును, వీళ్ళందరికీ పేపర్ బయటకు వచ్చింది, వీళ్ళంతకు ముందు ఏ పరీక్షల్లోనూ సరైనటువంటి పర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తులు కాదు కానీ వీళ్ళు రాష్ట్ర స్థాయిలో వీళ్ళు టాపర్లుగా ఎట్లా నిలిచారు, పేపర్ లీక్ అయిందా, టైప్ చేసిన అమ్మాయి ఎగ్జామ్ రాసింది, అంటే కొంచెం సిల్లీగానే ఉన్నాయి విమర్శలు యాక్చువల్గా అయితే. అంటే దాని ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల యొక్క స్థాయి కొంచెం దిగజారిందని చెప్పడానికి ఏంటనంటే డేటాలు లాజిక్లు మొత్తం మర్చిపోతారు, మర్చిపోయే పరిస్థితికి తీసుకొచ్చేసారు ప్రజల్ని. ఒక ఆరోపణ చేసేస్తే ఆరోపణ నమ్మేసి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగవు కదా, అంతకుముందు నువ్వు దొంగతనం చేసి అనే స్థాయిలోనే ఉన్నాయి తప్ప ఒక మెచ్యూర్డ్ ఒక పరిణతి చెందినటువంటి రాజకీయాలు ఒక పరిణతి చెందినటువంటి చర్చలు జరుగుతున్నట్లుగా మనకైతే ఎక్కడ కనిపించట్లా. తెలుగుదేశం చేసిన ఆరోపణలకి సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి ఇప్పుడు పరీక్షల్లో నిజంగా లీకేజ్ వచ్చింది, లీకేజ్ జరిగితే పేపర్ ఎక్కడ డేటా బయటకు వచ్చింది, దానిపైన జరిగే దాని ప్రైమాఫేసీకి సంబంధించి ఎక్కడైనా ఆధారాలు దొరికితే, లేదా ఒక మీడియా కథనం ఏదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఏదైతే ఉందో ఆ కథనం పైన తెలుగుదేశం కోర్టుకు వెళ్ళచ్చు. కోర్టుకు వెళ్ళి ఈ పలానా ఇంత పెద్ద ఎత్తున ఒక కాంట్రాక్ట్ స్థాయి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఉద్యోగ నియామకాలు జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థలో వీళ్ళందరికీ పేపర్ లీక్ అయిందని మాకు అనుమానం ఉంది, ఇది కూడా మీడియా ఎక్స్ప్రెస్ చేసిందని కోర్టుకు వెళ్ళచ్చు. వెళ్తున్నారా? వెళ్ళడంలా, కోర్టుకు వెళ్ళరు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళకి తెలుసు దాన్ని చాలా ఆథెంటిక్గా చాలా డేటా ఓరియంటెడ్గా దాన్ని ప్రూవ్ చేయాలి. పోనీ దీనిపైన ఇట్లా జరుగుతుంది కాబట్టి దీనిపైన ఒక విచారణ కమిషన్ మేము సిద్ధమని ఈ ప్రభుత్వం అంటుందా? అనదు. ఎందుకనంటే చిన్న చితక స్థాయిలో ఎక్కడ జరిగితే ఈ తలకనెప్పులన్నీ ఎందుకు ఎర్లీ ఫేజెస్లో అని ప్రభుత్వం కూడా అనుకుంటుంది. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గందరగోళంలోకి నెట్టడం తప్ప ఈ రెండు బూత్ ప్రభుత్వ మరియు ప్రతిపక్షాలు రెండు కలిపి గందరగోళం నెట్టడం తప్ప వాస్తవాలు అంటేనే ఎప్పటికీ బయటికి రావు. ఇప్పుడే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి రాబోయే 3-4 సంవత్సరాల పాటు కూడా ఇట్లాంటి చర్యలు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షానికి చాలామంది ప్రజలు అనుకుంటున్నట్లుగా ప్రతిపక్షం యొక్క మద్దతు ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. మరి దీన్ని ఎదుర్కోవడానికి జగన్ గారు ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటంటే కామ్గా ఉండడం. ఆయన కామ్గా ఉంటూ ఆయన అధికార ప్రతినిధిలాగా ఒక రకంగా పార్టీలో 2వ వ్యక్తి కింద నెంబర్ 2 లాగా ఉన్నటువంటి మన విజయసాయి రెడ్డి గారిని ట్వీట్ల ద్వారా ఆయన అందరినీ అవగాహన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ట్వీట్స్ యొక్క పరంపర మీరు గమనిస్తే వాళ్ళు మాట్లాడే భాషా స్థాయి అలాగే ఉంది, వీళ్ళు సమాధానంగా ప్రతిస్పందించే స్థాయి అట్లాగే ఉంది. ఈ రెండింటి మధ్యలో వాస్తవాలు అనేవి కేవలం మనకు ఓఎస్ఎస్లో కనబడతాయి తప్ప ప్రత్యేకించి వీళ్ళు చెప్పేది కరెక్ట్ లేదా వీళ్ళు చెప్తున్నటువంటి అంశం కరెక్ట్ అని ఎక్కడ అనిపించట్లేదు. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దురదృష్టం అని అనుకోవాలి. సరే, ఎనీవే, అయితే ఈ సచివాలయ ఉద్యోగులకు నియామకాలు దాదాపు 100,000 మంది, దీంట్లో వివిధ రకాల విభాగాల్లో అటు వెటర్నరీ కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, అదే మహిళా రక్షణ కావచ్చు, ఒక కానిస్టేబుల్ ఉండేలాగా, ఈ అంశాల వలన జగన్ ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి లక్ష్యాలు, అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రతినిధులు చెప్తున్నట్లుగా టు కట్ డౌన్ ద మన అవినీతిని తగ్గించడం, నేరుగా లబ్ధిదారులకి పథకాలు అందేలా చూడడం, నేరుగా లబ్ధిదారులకి న్యాయపరంగా చట్టపరంగా ఏవైతే అనుమతి ఉన్నంత వరకు వీళ్ళ యొక్క సహాయంతో దాని ఒక్కొక్కరికి సర్టిఫికేషన్స్ కావచ్చు, భూమి పట్టాదారు పాస్బుక్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కేటగిరీస్ని డివైడ్ చేసుకుని నేరుగా వాళ్ళని మనం సంప్రదించడం ద్వారా, నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఇలాంటివన్నీ కట్ డౌన్ చేయాలి. చేసినప్పుడు ప్రజల్లో మరింత పాజిటివిటీ పెరుగుతుందనేది జగన్ ప్రభుత్వం గారికి ముఖ్య ఉద్దేశం. అయితే ఆయన మౌలికంగా వివరించిన ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ ఒక మండల స్థాయి వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, రక్షణ లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇవన్నీ వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా వ్యవస్థలు ఉన్నాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓలు కానీ, లేకపోతే విఆర్ఈఎల్ కానీ, లేదంటే పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి ఎల్లొకేషన్స్ కానీ, ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ పక్కన పెట్టి ఇంచుమించు వాటికి రెప్లికా లాగా, వాటికి ఒక ప్రతిబింబం లాగా ప్రతి గ్రామానికి అనుసంధానం చేస్తూ ఇలాంటి వ్యవస్థని, మరో వ్యవస్థను బిల్డ్ చేయడం ద్వారా ఆ వ్యవస్థల పైన నమ్మకం లేదా, లేదా ఆ వ్యవస్థలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ నడుస్తున్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరుగుతున్నటువంటి అవినీతిని ఇంకా మేము రూపు మాపలేము కాబట్టి మేము సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చాం అని చెప్పగలుగుతారా? దానికి ఒక దానికి ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి ఏదైనా ఒక విధానం ఉందా అంటే లేదు. లేదు, ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఈ వ్యవస్థలో వీళ్ళు ఖచ్చితంగా అవినీతి చేయరు, వీళ్ళు డైరెక్ట్గా నేరుగానే లబ్ధిదారు అని అనడం ద్వారా, నేను సీఎంఓలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాను, డైరెక్ట్గా నాకే ఫిర్యాదులు వస్తాయని చెప్తున్నారు. కరెక్టే, దీనికి డేటాకి, ఈ డేటాకి సంబంధించి గత 3 నెలల్లో జరిగినటువంటి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గత 2-3 నెలల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, దాన్ని రిజాల్వ్ చేయడానికి ఇప్పటిదాకా తీసుకున్న విధానం ఏంటి, ఎన్ని ఫిర్యాదుల్ని రిజాల్వ్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చారు, అట్లాంటి డేటా ఏదైనా ఉందా? లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23,000 గ్రామాలు ఉన్నటువంటి 15,000 గ్రామ సెక్రటేరియట్లు మనం నిర్మించినప్పుడు 15,000 మంది సెక్రటేరియట్లకి అనుసంధానంగా ఇట్లాంటి జరుగుతూ ఉంటే రోజుకి అట్లీస్ట్ ఒక 15-20 కాల్స్ కనుక ఇక్కడ పర్ పంచాయత్ లేదా పర్ గ్రామ సచివాలయం కనుక లేక ఒక 10 వస్తే కనుక 150,000 ఫిర్యాదులు లేదా అట్లీస్ట్ ఒక 50,000 ఫిర్యాదులని నిర్దేశించి ఆలోచించి ట్రాక్ చేసి చేయగలిగే వ్యవస్థ ఉందా లేదా, ఆ వ్యవస్థకి ఏదైనా ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ ఉందా, ఒక టెక్నాలజీ ఏదైనా డెవలప్ చేశారా, దీన్ని ఏ కేటగిరీలో తీసుకుంటున్నారు, కాల్ సెంటర్ యొక్క పరిమాణం ఎంత, దీన్ని ఎట్లా ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఈ మానిటరింగ్ పారామీటర్లో ఎవరైనా డ్రాప్ చేస్తే ఎవరు వాళ్ళకి బాధ్యత, అంటే ఒక రకంగా జగన్ కంప్లీట్గా రిస్క్ తీసుకుంటున్నారని చెప్పాలి. ఇప్పుడు అంతకుముందు ఉన్న విఆర్ఓ సరిగా వర్క్ చేయటం లేదు, అంతకుముందు ఉన్న విఆర్ఓ వ్యవస్థ సరిగా వర్క్ చేయటం లేదు, అది చాలా మందికి తెలిసిన అంశమే. అది ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది, భూ రికార్డుల్లో చాలా రకాల మార్పులు చేర్పులు జరిగినాయి, మ్యూటేషన్స్ స్థాయిలో ఎంఆర్ఓలు చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారు, ఇలా ఇవన్నీ జరుగుతున్నవి. సో అవినీతి నిర్మూలన అనేది అనే కాన్సెప్ట్ అని అనుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఈ అధికార యంత్రాంగ వ్యవస్థ అవినీతి చేయని వ్యవస్థలా ఉండాలని మనం కోరుకుంటున్నప్పుడు ఎగ్జిస్టింగ్ వ్యవస్థలో మౌలికంగా తీసుకురాగలిగే మార్పులు, టెక్నాలజీ ఇంప్లిమెంటేషను, డైరెక్ట్ అంటే డిబిటి ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, ఇలాంటి అంశాలను ఎంచుకోకుండా మరొక సమాంతర వ్యవస్థను నిర్మించడం ద్వారా జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రిస్క్ తీసుకుంది. ఈ వ్యవస్థ కనుక అది ఆయనే చెప్పినట్లుగా డయాస్ మీద నుంచి మీరు చేసే పని, మీరు ఎక్కడ తప్పు చేసినా అది మా ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది, మీరే ప్రభుత్వానికి మాకు మధ్య ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్న అనుసంధానకర్తలు, మీరు జగన్ యొక్క ప్రభుత్వం యొక్క మౌలిక లక్ష్యాలను ప్రజలకు వివరించాలి అంటే ఈ వ్యవస్థని ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో తిరిగి ఒక పార్టీ ప్రభుత్వానికి ఒక వాహకుల కింద వీళ్ళని ఉపయోగించుకునే డేంజర్ ఉందా లేదా. సో ఇవన్నీ మౌలికమైనటువంటి ప్రశ్నలు. దీనికి ఈ రోజునే మనం ఫియర్ మాంగరింగ్ చేసి మాట్లాడాల్సిన పని లేదు, నిజంగానే రేపొద్దున్న అది జరిగిపోతుందా ఇది జరిగిపోతుందా అని చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో కొంత ఈ వ్యవస్థని ఆల్మోస్ట్ జాన్యర్ ఫస్ట్ నుంచి ఆయన పూర్తి స్థాయి ఎగ్జిక్యూషన్లోకి తీసుకొస్తారని చెప్పారు. సో జాన్యర్ ఒకటిలో ఈ లోపలనే వాళ్ళకి విధానపరమైనటువంటి శిక్షణ, రిజాల్వ్ చేసే విధానాలు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ని ఎట్లా వాడుకోవాలి, స్కాన్ ఇవన్నీ చెప్తామని చెప్పి ఆయన చెప్పారు. అట్లాగే ఆయన ఏమంటారు, గ్రామ సచివాలయం పక్కనే పశుపోషణకు సంబంధించినటువంటి ఒక శిక్షణ వ్యవస్థ, అంటే చాలా మనం బ్రాడర్గా మాట్లాడితే కనుక ఇవన్నీ ఒక రకంగా నిజంగా మంచి మంచి పద్ధతులు. గ్రామాలే పట్టుకొమ్మని చాలామంది రాజకీయ నాయకులు చెప్పారు, కానీ గ్రామాలని ఎంపవర్ చేయడానికి, సశక్తీకరణ చేయడానికి తగ్గ చర్యలు ప్రభుత్వాలు చాలా వరకు తీసుకోలేదు. ఇది రాజకీయ ఉద్దేశాలు దురుద్దేశాలకు అతీతంగా గనక ఈ వ్యవస్థని సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే, దీనికి అనుసంధానంగా గ్రామీణ శిక్షణని ఎగ్జిక్యూట్ చేయగలిగితే, దీనికి అనుసంధానంగా ఉపాధి శిక్షణని పెంపొందించగలిగితే, వృత్తి విద్యలలో అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ట్రైన్ అప్ చేసి స్థానికంగా అవసరం ఉన్న అవకాశాలు వాళ్ళు అందుబుచ్చేలా చేయగలిగితే గ్రామీణ స్థాయిలో మంచి జరుగుతుందనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాకపోతే అంటే అంతమంది ఎంఆర్ఓ వ్యవస్థ మంచి కోసం పెట్టుకోలేదా? మంచి కోసం పెట్టుకున్నారు. ఉపాధి హామీ శిక్షణ అంతమంది మంచి కోసం పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. కానీ అంతకుముందు ఎగ్జిక్యూట్ కాలేదు. అంతకుముందు పోలీస్ వ్యవస్థ మహిళలకు రక్షణ కల్పించలేదా? ఈరోజు ప్రత్యేకించి ఎక్స్ట్రా కల్పిస్తున్నారా? ఏమో చూడాలి, ఎదురు చూడాలి. సో మనం దాన్ని వెయిట్ చేయాలి. బహుశా జగన్ గారి మైండ్ సెట్ కూడా సరే, ఈ వ్యవస్థ ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత ఇనీషియల్ గా జరిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం యొక్క తొలి అంకంలో జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, చిన్న చిన్న తప్పటడుగులు కావచ్చు, వీటన్నింటినీ నేను అధిగమిస్తాననే కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో ఖచ్చితంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఆయన ప్రభుత్వానికి వచ్చిన ముప్పు కానీ, ఆయన నుంచి ఏదో చీలిపోతారనే అపనమ్మకం కానీ, భయం కానీ జగన్ గారికి అయితే ఏం లేవు. 23 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఒక ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ స్వీప్ చేసిన ఒక పార్టీకి అలాంటి భయాలు ఉండనవసరం లేదు. ఆ భయాన్ని ఆయన ఎక్కడ ఎగ్జిబిట్ చేయడంలా తెలుగుదేశం ఆ భయాన్ని, మోరల్ భయాన్ని క్రియేట్ చేయడానికి ప్రజల్లో ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశానికి ఉండే బలాలు తెలుగుదేశానికి ఉన్నాయి. అంటే తెలుగుదేశం ప్రజలు చెప్పడానికి విద్యుత్ కోతలు, ఈ విద్యుత్ కోతలకు సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. సామాన్య ప్రజలకు అర్థం కాని చర్చ. జగన్ గారు ప్రభుత్వం చెప్తారు ఎన్టీపీసీలో సరిపడినటువంటి మాకు అప్పుడు బొగ్గు సరఫరా లేదు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు కాబట్టి బొగ్గు సరఫరాలో డిలే అయింది, కాబట్టి రోజువారీగా మనకు కావాల్సినటువంటి విద్యుత్ కంటే కూడా దాదాపు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మనకు తగ్గింది అని చెప్తారు. కానీ అట్ ద సేమ్ టైం మన అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీస్ యొక్క టార్గెట్ ఎంత ఉంది అక్కడ, పర్ డే ఎంత ఉంది అక్కడ? వాళ్ళు ఇంచుమించు నాకు తెలిసి 3000 మెగావాట్స్ వరకు ఆల్రెడీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే విండ్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, హైడల్ చిన్న చిన్న హైడల్ ప్రాజెక్ట్స్ కానీ, ప్రైవేట్ సప్లైయర్స్ కానీ, మరి వాటి నుంచి ఎందుకు కాంపెన్సేట్ చేసుకోలేదు? యాక్చువల్గా అంటే చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నిజం చెప్పారు, ఒక ట్వీట్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ని 24 గంటల విద్యుత్ సరఫరాకి ఎంపిక చేసిన ఆ సహకారంతో మేము ప్రజలకి నిరంతర విద్యుత్ ఇచ్చాము, ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం ఇవ్వటం లేదని. అంటే పైలట్ ప్రాజెక్ట్స్ కింద ఆంధ్రదేశం మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తెలుసు కదా మౌలిక సదుపాయాల పైన, లేదా ఒక ఏదైతే పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేటటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. అది ఎప్పుడు తీసుకున్నా, మీరు ఏ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకున్నా, ఏ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా, వాళ్ళ దగ్గర ఆబ్జెక్టివిటీ ఉంటుంది. వాళ్ళు ఆ క్రమంలో ఈ 24 అవర్స్ పవర్ సప్లైకి అంటే మన విద్యుత్ సరఫరా కోసం ఎంచుకున్న 2 రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్, 2వది రాజస్థాన్. దక్షిణాది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నారు. ఎంచుకుని దానికి తగ్గ గ్రిడ్ని అనుసంధానం చేయించుకోవడం, ఉన్నటువంటి ఎన్టీపీసీ యూనిట్స్ వైజాగ్లో మన సింహాద్రి ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఎన్టీపీసీ విజయవాడ కానీ, సో ఎక్కడెక్కడ ఎంతెంత ఇది ఉంది, వాటర్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి ఎంత ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి ఎంత సోర్స్ ఉంది, వీటి గ్రిడ్లో వీటన్నిటిని అనుసంధానం జాగ్రత్తగా చేయించుకుని, ఒకవేళ ఎక్కడన్నా మిగిలి ఉంది, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, యాక్సెస్ ఉన్నాయి, వీటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసి ఒక 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిరంతర విద్యుత్ అయితే ఖచ్చితంగా గత ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఉన్న తెలుగుదేశం యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నొప్పుకున్నారు. అంతకుముందు మాకేం చేయలేదు, ఆయన బీజేపీ మీద విమర్శలు చేస్తున్నప్పుడల్లా ఆయన మాకేం ఇవ్వలేదు, మాకేం చేయలేదు, మా ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదని. అలా అదే అట్లాగే ఫైబర్ గ్రిడ్ కూడా ఎంచుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పూర్తి స్థాయిలో ఫైబర్ గ్రిడ్ ద్వారా అన్ని రకాల ప్రసారాలు, అన్ని రకాల సర్వీసెస్ని, టెలికామ్ సర్వీసెస్ అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నారు. అది ఎగ్జిక్యూషన్ సరిగా చేయలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలో, అది ఇంకా పూర్తి కంప్లీట్ గాల, దాని మీద అనేక రకాల వివాదాస్పద అంశాలను పక్కన పెడతాం. సో నేనేం చెప్తున్నానంటే, సో అలాంటి దానిని ఎవరు డిస్టర్బ్ చేసుకున్నారు, నిరంతరం జరిగే విద్యుత్ని లేదా ఇదిని, లేదా అధికారులు చెప్తున్నట్లుగా రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో, బొగ్గు రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్రంతో ఏదైనా మాట్లాడారా? పక్క రాష్ట్రంలో తెలంగాణల నుంచి మనకు సింగరేణిలోంచి బొగ్గు సరఫరా ఆగిపోయిందా? ఆగితే దాన్ని పెంచుకోవడానికి ఏమైనా చేస్తున్నారా? ఇలాంటి వాటిపైన స్పష్టత కానీ, ప్రజలకు వివరించగలిగే స్పష్టత, ప్రజలకి దీన్ని కన్విన్స్ చేసి కొన్ని రోజులు ఉపయోగపడండి, మేము దీన్ని రెక్టిఫై చేస్తాం అని చెప్పగలిగే ఆవశ్యకత, ఆ లాజిక్ కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కువ మంది నాయకులకు లేకపోవడం అనేది ఒక రకంగా విచారకరం. ప్రజలకు ఇవన్నీ అర్థం కావు. అరే నిన్నటిదాకా వచ్చింది, మాకు ఈరోజు ఎందుకు రాలేదంటారు. నిన్నటి దాకా వచ్చింది, ఎలా వచ్చింది, మోడీ ఇచ్చారా, అక్కడి నుంచి వచ్చిందా, లేకపోతే ఇంకోటి ఉండదు. అక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు మా ప్రభుత్వం ఉండేది, వాళ్ళు మాకు స్పష్టంగా 24 గంటలు విద్యుత్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాకు రావటం లేదు. మరి ఆ కంపారిజన్ని, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఎట్లా వీళ్ళు ఓవర్కమ్ చేస్తారు, ఏ రకమైనటువంటి పద్ధతుల ద్వారా చేస్తారని చెప్పడానికి బహుశా జగన్ గారి ప్రభుత్వంలో ఎందుకనో ఆ నైపుణ్యం కొరమైనటువంటి మంత్రులు ఉన్నారని అనిపిస్తుంది. మరి నిజమే కదా, ఏం చేయగలుగుతారు అంటే, ఇవన్నీ ఇనీషియల్ అడ్డిస్ లాగా అనిపించవచ్చు, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్. ఎన్నో ఆశలతోటి ఎవరు కోలు. హలో,
హలో సార్, నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్.
నమస్కారం, వెల్కమ్ టు మైండ్ మీడియా, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు సార్ మాట్లాడేది?
సార్ నేను సత్యనారాయణ వెళ్తున్నాండి.
సత్యనారాయణ గారు, నమస్కారం. సత్యనారాయణ గారు బాగున్నారా?
సార్ బాగున్నాం సార్. బాగున్నారా సార్? మీరు
బాగున్నాను, బాగున్నాను, చెప్పండి
సార్. ఏం లేదు సార్, అంటే మీరు అంశాల వారిగా చూసినప్పుడైతే ఇది హుజూర్నగర్ ఎలక్షన్ గురించి మీ అనాలసిస్ చెప్పండి సార్. అంటే ఏ విధంగా ఉండబోతుంది రాజకీయాలు అన్నది?
రాజకీయం అంటే సరే, నేను లెట్ మీ కన్క్లూడ్. యాక్చువల్గా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ఒక చిన్న ఈ వారంలో జరిగిన అంశాలపైన చిన్న విశ్లేషణ చేస్తున్నాను. మీరు కొంచెం ఓపికగా ఉంటే 2 నిమిషాలు మనం దాన్ని కన్క్లూడ్ చేసి తెలంగాణ రాజకీయాలకు వద్దాం.
ఓకే సార్, తప్పకుండా సార్, వింటాను సార్, అది కూడా
రైట్. ఓకే, సో ఏదైతే మౌలికంగా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలు ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజలు ఒకలాంటి అసంతృప్తికి గురయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ బహుశా అఫ్కోర్స్ ఇది శాశ్వతాలు కాకపోవచ్చు. అంటే అప్పటిదా అంతకుముందు కరెంటు కోతలు ఎప్పుడైనా అవి రెగ్యులర్ గా ఉంటూ ఉంటే కనుక ఇవన్నీ ఎప్పుడు ఉండేవేలే, ఇప్పుడులా జరిగేవే అన్న. అలా కాకుండా అలవాటు చేసుకున్న తర్వాత, 24 గంటల విద్యుత్ అలవాటు చేసుకున్న తర్వాత, ఇది ఒక బేసిక్, మాకు ఒక కనీస అవసరం కింద మారిపోయింది. అలాంటి దానిపైన ఎందుకు వస్తుంది? 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తానని చెప్పారు రైతులకి, అది ఎందుకు జరగటం లేదు? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉన్నప్పుడు అసంతృప్తి వ్యాపించడం అనేది చాలా చాలా త్వర త్వరగా వ్యాపించేటువంటి అంశం. మరి ఈ అంశంలో జగన్ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రజలకు సమాధానం చెప్తుంది? ప్రతిపక్షం ఆల్రెడీ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక చిన్న ట్వీట్ పెట్టి ఒక చిన్న దానికి ఒక ఇన్ఫోగ్రామ్ కూడా తయారు చేసుకుని పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అనుకుంటున్నా నాకు తెలిసి, ఆయన కూడా ఇది దిస్ షోస్ ద ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని సూచిస్తుంది, ఇది 150 మంది ఏమి ఉంటే సరిపోదు, అధికారులు ఉన్నట్లు కాదు, ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాటిని వాటికి సరైనటువంటి సమస్య పరిష్కారానికి మార్గాలు చూపించినప్పుడు ఇది అదే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకొక పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా దేవాలయ భూముల్ని విక్రయించే అంశంలో ఆయన కూడా పోరాటాన్ని గట్టిగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లుంది. సో ఇన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అంశాల నడుమ కొంత రిలీఫ్ ఏంటంటే 100,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, వీటి దీని గురించి పాజిటివ్గా మీడియాలోనూ లేకపోతే గ్రామాల్లో మాట్లాడుకోవడం కావచ్చు. కానీ అంటల్ అన్లెస్ జగన్ ప్రభుత్వం గనక ఏవైతే ఇవన్నీ ఎగ్జిక్యూషన్కి మనకి మాట్లాడుతున్నారో, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఉద్దేశాలన్నీ చక్కగా ఉన్నాయి, ఈ ఉద్దేశాలని సహజంగా ప్రజలకి నిజంగానే సంతృప్తి కలిగించే స్థాయిలోకి తీసుకెళ్ళడానికి సరైనటువంటి ప్రిపరేషన్ చేసుకున్నారా లేదా అనే దానిపైనే జగన్ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు నిన్న మొన్న నేను ఉండవల్లి గారు మాట్లాడుతుంటే చూసా, స్ట్రాంగర్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి నిలబడిన దాఖలు ఆంధ్రప్రదేశ్లో లేదు. అటు ఎన్టీ రామారావు గారు కావచ్చు 1962లో అనుకుంటా, పివి నరసింహరావు గారి ప్రభుత్వం కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 200 పైచీలకు సీట్లు సాధించి కూడా అవి ఆ ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే అంతంత ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి. ప్రజల్లో ఓకే ఒక అవకాశం ఉన్నారు జగన్, మీరు గమనిస్తే కనుక 222 సీట్లు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఒక రకంగా బలహీనపరచడానికి అంతర్గతంగా జరిగిన కుట్ర అయితే కావచ్చు. అట్లాగే 212 సీట్ల పివి నరసింహ గారి ప్రభుత్వంలో ఒక అప్పట్లో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి, పట్టణ భూపరిమితి చట్టాలు తీసుకొచ్చి ఆయన ఒక మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చి బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ భూములను పంచుతామని అంటే అప్పట్లో చాలా ఆయన మీద ఆ పార్టీలో ఉన్న ప్రముఖులు, బయట నుంచి ప్రముఖులు కూడా చాలా మంది ఉద్యమంలాగా లేవదీసి పివి నరసింహ గారి ప్రభుత్వాన్ని కూడా అప్పట్లో పడగొట్టారు. అంటే ఇట్ ఈస్ ప్రోన్ టు గెట్ డీస్టెబిలైజ్డ్, అది ఏదైతే బలంగా ఉందని అనుకున్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి. ఇప్పటికే మనం చూస్తూ ఉంటే అంతర్గతంగా మంత్రుల యొక్క పాత్ర ఏమి పెద్ద స్పష్టంగా, మంత్రులు ఏమి ఫ్రంట్ లైన్లో నిలబడి ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసినట్లు కానీ, ప్రజలను కన్విన్స్ చేసినట్లు కానీ అవకాశం లేదు. ఇలాంటి క్రమంలో దీన్ని ఈ వేడిని మరింత రాజేసి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఒక వ్యతిరేకత క్రియేట్ చేసి అవసరమైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని రోడ్ల మీదకి వచ్చి, విషయం ఏంటంటే తెలుగుదేశమే స్థానిక సంస్థలు 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్కసారి కూడా నిర్వహించలే. ఇది ఇది రాజకీయంగా చాలా ఒక రకంగా ఎదురుదెబ్బ అయింది తెలుగుదేశానికి. ఎక్కడికెక్కడ ఒక క్యాడర్ బిల్డ్, అంటే మీకు మేము ఒక్కళ్ళమే పై స్థాయిలో అధికారంలో ఉండాలి, నేను ముఖ్యమంత్రి అయితే చాలు, నా కొడుకు ముఖ్యమంత్రి అయితే చాలు, నా వామర్ది ఎమ్మెల్యే అయితే చాలు అనుకుంటే కుదరదు. ఎక్కడ స్థానికంగా పెద్ద కొంచెం స్థానికంగా రాజకీయంగా కొంచెం పెంచుకోవాలని అంటే గనక స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి, అక్కడ క్యాడర్ను బిల్డ్ చేసుకోవాలి. తెలుగుదేశం ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఎక్కడుందో అని భయపడి ఏదో ఒక కార్పొరేషన్, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఒకటి నిర్వహించింది తప్ప మీకు మిగతా స్థానిక సంస్థల ఎన్నికలను 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవాలా, నిర్వహించలే. ఇది ఒక రకంగా ప్రభుత్వం డిఫెన్స్ లోకి వెళ్ళిందా అని భయపడే స్థాయికి దాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేసి మీకు దమ్ముంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి అని వాళ్ళు సవాల్ చేసినా కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వం రెస్పాండ్ కాల. ఇప్పుడు సేమ్ పరిస్థితి ఇప్పుడు రాకూడదు, వస్తుందేమో, వస్తుందా అది రాకూడదు అని అనుకుంటే ఏం చేయాలి జగన్ గారు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం మొదలై 3 సంవత్సరాలు అయింది, సరే 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో ఆయన మంచి చేశారని అనుకుంటే, ఆల్రెడీ ఒక చారిత్రాత్మకమైన తీర్పు వచ్చిందని ఆయన అనుకుంటే, ప్రజల్లోకి వెళ్ళి అప్పటిదాకా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన వెనకాల ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆయన రాజకీయంగా ఒక దారి చూపించాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఇలా ఆ గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ని కన్సాలిడేట్ చేసుకునే అవకాశం ఆయనకుంది. ఆయన అది ఎంత డిలే చేస్తే సొంత క్యాడర్లో కూడా అంత ఇబ్బందులు ఎదురవుతాయి, సొంత క్యాడర్ నుంచి కూడా ఒకలాంటి అనుమానాలు ఎదురవుతాయి, నిజంగానే ప్రజల్లో పలసన పడుతున్నామా అని వాళ్ళు అప్పుడు పక్క చూపులు చూడటం మొదలుపెట్టి ఏంటి పదే పదే ఈ అంశం గురించి ప్రజల దగ్గర వాళ్లే మాట్లాడేది, రచ్చబండల దగ్గరను, టీ స్టాల్స్ దగ్గర నిలబడి. అలాంటి పరిస్థితులు జరగడం మొదలు పెడితే ఆపడం, పతనాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇంకా అది మళ్ళీ ఏమవుతుంది, ఒక రిపీటెడ్ సైకిల్ అవుతుంది. ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మళ్ళీ మేము కండక్ట్ చేయటం లేదు, ఇంకా అది దే విల్ నెవర్ బి ఏబుల్ టు డూ దాట్. అది ఎప్పుడైతే జరగడం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం కూడా తమ అపజయాన్ని ఒప్పుకున్నట్లు అవుతుంది. సో బహుశా ఆయన నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేద్దాం, పోస్ట్పోన్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరానికి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసి వీళ్ళ ద్వారా ప్రజల దగ్గర మద్దతు సంపాదించి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి మళ్ళీ పట్టును నిరూపించుకోవాలని ఆయన ఈ మనం వచ్చింది 151 అంటే ఊరికే రాలేదు, నిజంగానే ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పుకోవడానికి ఆయన ఉపయోగపడచ్చు ఇంకొక సంవత్సరం. కానీ దాట అది ఆ సమయం డిలే అయ్యే కొద్దీ అది జగన్ ప్రభుత్వం మెడ మీద కట్టే అని చెప్పచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఏ రకంగా పోరాటపడం చూపిస్తుందో. ఒక రకంగా బలహీనపడింది ప్రజలు, తెలుగుదేశం వాళ్ళ వాళ్ళకి అపనమ్మకాలు, చాలామంది ఆ తెలుగుదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం, కేవలం వ్యూహాలు, చక్రాలు అవన్నీ కూడా రాజకీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి చేతులను పెట్టుకుని ఆయన ఏదో చేస్తున్నారు, ఆయన ఏదో చేస్తారని అనుకోవడం తప్ప ప్రజల్లో లేదా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి తిరిగి మేమే దిక్కు, మా దగ్గరికి వస్తారని అనుకోవడం కూడా భ్రమే. ఇక మిగిలిన జాతీయ స్థాయిలో ప్రధాన పక్షం, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతానికి బలహీనంగా కనిపించినప్పటికీ ఈ మధ్య బీజేపీ నుంచి చేస్తున్నటువంటి దాడులు కూడా, ఎదురుదాడి కూడా కొంచెం బలంగానే ప్రారంభమై జగన్ సహజంగానే జగన్ గారి పైన ఉన్నటువంటి అన్యమత ఎప్పీజ్మెంట్ అనే దాని మీద ఫోకస్గా నిలబడుతూ దానికి అనుగుణంగా వాళ్లకు ఉద్యమాలు నిర్మించుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు వస్తే గనక కొంచెం క్లిష్టతరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది జగన్ ప్రభుత్వం చెప్పొచ్చు. మనం ఇంకా వెచ్చి చూడాలి, అప్పుడే మనం కామెంట్ చేయడం, అప్పుడే ఇలా జరుగుతుందని మనం ఊహించుకుని విశ్లేషించుకోవడానికి అప్పుడే మన దగ్గర డేటా లేదు, ఎవిడెన్సెస్ లేవు. ఎవిడెన్సెస్ డేటా ఉన్నటువంటి ఒక విద్యుత్ కోతలు ఒకటే మనం స్పష్టంగా చెప్పగలుగుతాం, మిగతా అన్నింటిలో అలా జరగచ్చు అనే అంశాన్ని కేవలం ఊహాతీతం అవుతుంది, ఊహ మాత్రమే అవుతుంది. మనం అలాంటి ఊహల మీద చర్చించాల్సిన అవసరం అప్పుడే లేదని నా ఉద్దేశం. ఇక సత్యనారాయణ గారు మీరు లైన్లో ఉన్నారా? చెప్ప సత్యనారాయణ గారు, మీరు హుజూర్ నగర్ ఉపఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. నేను ముందుగా మీ దగ్గర నుంచి నేను వినదలుచుకున్న హుజూర్ నగర్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు ఏమైనా తెలుసా? ఎలా ఏ అభ్యర్థి బలవని అనుకుంటున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా? అక్కడ ప్రధానంగా అయితే పోటీ ఇద్దరి మధ్య ఉంది, ఎవరి మధ్య? టిఆర్ఎస్ మధ్య సైదిరెడ్డి గారు, అట్లాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మారెడ్డి గారు మధ్య ప్రధానంగా పోటీ ఉందనేది ప్రస్తుతానికి నా ఉద్దేశం. అయితే థర్డ్ ఫోర్స్ కింద బీజేపీ ఎమర్జ్ అవుతుందా, అక్కడ ఓట్ బ్యాంక్ పెంచుకుంటుందా అంటే స్టిల్ దానికి అనుగుణంగా చర్యలు అంటే ఏం జరుగుతున్నాయి అనేది మనం, వీళ్ళు ఎలా స్టెప్స్ తీసుకుంటారు అనేది మనం రాబోయే వారం 10 రోజుల్లో జరిగే చర్య, 4-5 రోజుల్లో జరగబోయే ఈక్వేషన్స్ బట్టి మనం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ 2 అంశాలు టీఆర్ఎస్ కి సంబంధించి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 2 ఫీలర్స్ వచ్చినాయి. ఒకటేంటి అంటే సిపిఐ పార్టీని మద్దతు ఇమ్మని అడగడం. ఒకవేళ నిజంగా బలంగా ఉంటే, టీఆర్ఎస్ ఖచ్చితంగా ఆ స్థానాన్ని గెలుస్తుందనే నమ్మకం ఉంటే, మాకెవరు అక్కర్లేదు, మేము సింహం సింగిల్ గానే వెళ్తుంది అని 2018 డిసెంబర్ నవంబర్ లో జరిగిన డిసెంబర్ లో జరిగిన ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజున వేరే పార్టీ వద్దకు వెళ్ళి మద్దతు పలికి మాకు మీ ఓటింగ్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా లేదా ఉందా అంటే మనం ఆలోచించాలి. లాస్ట్ గత ఎన్నికల్లో సిపిఐ పార్టీకి నాకు తెలిసి 1000 కట్టి ఇటు ఓట్లు వచ్చినాయి. అలాంటి పార్టీని కూడా మద్దతు అడిగి ఆ పార్టీ అంటే ఆ 1000 ఓట్లు కూడా మాకు చాలా కీలకం అనే స్థాయిలో చెప్పడం ద్వారా ఒక రకంగా టిఆర్ఎస్ తన బలహీనతను బయట పెట్టుకున్నట్లు మాకు ఇక్కడ ఇది ఇదే ఇదే లాంటి తప్పిదం నిజామాబాద్ ఎన్నికలప్పుడు ఇదే లాంటి ఒక పొరపాట లేకపోతే డీవియేషన్ ఎప్పుడైతే నిజామాబాద్ ఎలక్షన్ మన ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నిజామాబాద్ ఎన్నిక కోసం ప్రత్యేకించి కేసీఆర్ గారు తను నిత్యం తెగిడేటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి మన్న వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి ఆయన మద్దతు ఎప్పుడైతే కోరారో కేడర్ కథకు తప్పుడు సందేశం పంపించింది, మనం కానీ ఓడిపోతున్నామా అని. ఒక్కసారి మనం గెలుస్తున్నాము అనే ఫీలింగ్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది, మేము ఓడిపోతున్నామా ఏమిటి కొంపదీసి అని ఎవరైనా కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే పనులు కనుక జరిగితే ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళకి బలం పెరుగుతుంది. ఇక్కడ అది అది తెలుసు, అది మరి కేసీఆర్ గారు చాలా రాజకీయ దురంధరులు, వాళ్ళు ఆయన ఆయన వ్యూహాలతోటి ప్రత్యర్థుల్ని చిత్తు చేసి దాదాపు 100కు పై చిలుగు సీట్లు ఆయన ఆయన దగ్గర పెట్టుకుని ఈ రోజు నా తెలంగాణ పరిపాలిస్తున్నారు. ఇలాంటి క్రమంలో సిపిఐ లాంటి ఒక పార్టీని ఆయన ఎందుకని మద్దతు అడిగారనేది ఇంకొక ప్రశ్న. అట్లాగే కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఈ ఎన్నికలు మాకు రిఫరెండం కాదు అన్నారు, ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే అని. ఉప ఎన్నిక రిఫరెండం కాదు అని అంటే ఫలితం ఎలా ఉన్నా ఇదేం ప్రభుత్వం యొక్క పనితీరుకి ఇది ఒక రిఫరెండం కాదు అని చెప్పడం ద్వారా ఫలితం పైన కొంచెం అన్సర్టన్ గా వాళ్ళు ఉన్నారని కూడా నాకు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు మహరించినటువంటి శ్రేణులను చూస్తే ఒక మండలానికి ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యేని కులాల వారీగా పార్టీలో ఉన్న ప్రముఖుల్ని కులాల వారీగా విభజించి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. కానీ ఈ రెండు సందేశాలు పంపించడం ద్వారా వాళ్ళు అది అది ఒక ట్రిప్ డౌన్ చేయాలంటే రెండు రకాల ఆలోచనలు ఉండొచ్చు. ఒకటి కాంగ్రెస్తో పోటాపోటీ ఎన్నిక జరుగుతుందేమో, 500, 1000, 1500, 2000 ఓట్లు కూడా చాలా కీలకం కావచ్చు అనేది ఒకటి. ఒకవేళ ఆ చిన్న తేడాతో ఓడిపోయినా కూడా అది ఓకే, అది అంతకుముందు ఎప్పుడు మా సీట్ కాదు మాకు ఇంతే ఓట్లు వచ్చినాయి అని చెప్పుకుని ఏదో బయటపడడం కావచ్చు ఫలితాల తర్వాత. లేదా కాంగ్రెస్ అనేది ఆల్మోస్ట్ లైక్ తెలంగాణలో తుడిచిపెట్టిపోయే సమయం వచ్చేసిందని వచ్చేసారు, ఇక్కడ నుంచి మీరు దుకాణం ఎత్తేచ్చి సాక్షాత్ కేసీఆర్ గారు 2018 ఎన్నికల దాకా చెప్పారు. మీరు ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారో, ఆంధ్ర పార్టీని తెలుగుదేశంతో మీరు పొత్తు పెట్టుకుని తెలంగాణ మీద గడ్డ మీద ఎప్పుడైతే పొట్టి చేశారో, మీకు ఇక్కడ అర్హత కోల్పోయింది, ఇంకా ప్రజల్లో మీకు మద్దతు లేదు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మధ్యలో థర్డ్ ఫోర్స్ కింద బీజేపీ బలపడడం మొదలైన తర్వాత ఆయన హీఈస్ గివింగ్ సమ్ వరిసమ్ స్టేట్మెంట్స్. ఇది చాలాసార్లు మొన్న మీరు మొన్న మనం మీరు ఎలక్షన్స్ తర్వాత నుంచి చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇంక్లూడింగ్ అసెంబ్లీతో సహా ఆయన రేపే వచ్చేస్తుందా ఎల్లుండే వచ్చేస్తుందా అన్నట్లు ఉన్నారు మీరు ఊరికే. అలాంటిది ఏం జరగదు, మా ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉంటుంది అని ఆయన పదే పదే చెప్పడం ద్వారా నిజంగానే బీజేపీ యొక్క పెరుగుతున్నటువంటి తెలంగాణలో పెరుగుతున్నటువంటి బీజేపీ యొక్క ప్రాముఖ్యాన్ని ఆయన గుర్తించారు ఖచ్చితంగా అని చెప్పచ్చు. ఆయన ఎన్నిసార్లు కాదన్నా ఆయన తనడు కేటీఆర్ గారు చాలాసార్లు బీజేపీ వాళ్ళని మీకంత బలం లేదు ఇక్కడ మీకంత సీన్ లేదు ఆయన పదే పదే మాట్లాడుతున్నా, పైగా ఇంటర్నల్ మీటింగ్స్ లో మాత్రం సోషల్ మీడియాలో బీజేపీని టార్గెట్ చేయండి అని స్పష్టంగా చెప్పడం అని అంటేనే ఇక్కడ బీజేపీ బలపడుతుంది అని అర్థం. సో దీర్ఘకాలికంగా ఒక ఒక లెస్ ఒక ఇద్దరి మధ్య ఒక రెండు ప్రతిపక్షాలు ఉన్నాయని అనుకుంటే ఇద్దరి మధ్య ఏది కొంచెం మనకి అనువైనటువంటి ప్రతిపక్షం అనేది లెక్క తీసుకుంటే దేశ స్థాయిలో పూర్తిగా బలహీన పడిపోయి ఇక్కడ కేసీఆర్ గారితో పాటు ఎంతో కొంత తెలంగాణ ఇచ్చినట్లు మేము కూడా మేము మా పాత్ర కూడా ఉందని చెప్పుకుంటూ ఉన్న కాంగ్రెస్తో ఎంతో కొంత రిలేషన్ ఉండడం లేదా కాంగ్రెస్ కొద్దిగా బలపడితే రెండు పార్టీల మధ్య ఒక పక్క సైమల్టేనియస్ గా బలపడుతున్న బీజేపీకి సైమల్టేనియస్ గా బలపడుతున్నటువంటి ఎంతో కొంత ఉంది ప్రస్తుతానికి ఇక్కడ అనుకున్న కాంగ్రెస్ కి మధ్య ఓట్లు చీలితే ఆయన నేను మళ్ళీ వచ్చిన ఎలక్షన్స్ కూడా గెలవచ్చు అనేది ఉద్దేశం కావచ్చు. కాబట్టి కాంగ్రెస్ ని చంపడానికి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇష్టపడరు తెలంగాణలో. ఒకవేళ కాంగ్రెస్ కనుక ఇక్కడ చచ్చిపోయే పరిస్థితి వస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ని అసలు ఒక ఫేజ్ లో ఆయనే సిఎల్పిని కూడా కలిపేసుకున్న వ్యక్తి అలాంటిది ఈ రోజున కాంగ్రెస్ కొంచెం బలంగా ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి స్టేట్ అంటే కాంగ్రెస్ యొక్క క్యాడర్ని కొంచెం ఉత్తేజపరిచే స్టేట్మెంట్లు ఆయన ఇవ్వడం ద్వారా ఐ డోంట్ నో హీస్ ప్లేయింగ్ లైక్ హీస్ ప్లేయింగ్ విత్ అవర్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, రెండు వైపులా పదునున్న కత్తితో ఆయన స్వారీ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో డాక్టర్ రామారావు గారు అనే వ్యక్తి అక్కడ స్థానికులు, సౌమ్యులు అని చాలా పేరుంది. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి కింద, గవర్నమెంట్ డాక్టర్ కింద వర్క్ చేసినట్లున్నారు. అట్లాగే ఆ నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి బీసీస్కి అంటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రత్యేకించి పెరిక కులస్థులకు ఒక రకంగా ఆయన చాలా ఒక ఒక రిప్రజెంటేటివ్ కింద ఆయన పోటీ చేస్తున్న సమయం. ఈ సమయంలో ఆ కులస్థులు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం కట్టుబాట్లు ఎక్కువని చెప్తా ఉంటారు. ఖచ్చితంగా మేము వేయాలనుకుంటే వాళ్ళు దాదాపు 20,000 ఓట్లు ఉన్నటువంటి పెరిక కులం బీజేపీ మొగ్గు చూపితే మిగతా బీసీస్లు అంటే ఇద్దరు కాంగ్రెస్ అండ్ మరియు టీఆర్ఎస్ ఇద్దరు రెడ్డి అభ్యర్థులకు ఇచ్చారు కాబట్టి మిగతా బీసీ కులాలన్నీ కూడా మా అభ్యర్థిత్వాన్ని మేము కూడా కాపాడుకోవాలని అనుకుని సీక్వెన్స్ నడుస్తూ ఉంటే అట్లాగే ఆ కాన్స్టిట్యూన్సీలో కొంచెం బలంగానే ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి గరికపాటి రామ్మోహన్ రావు గారు కూడా కొంచెం వర్క్ చేస్తే బీజేపీ కూడా పోటీలో ఉంటుందని నేను చెప్పగలుగుతా ప్రస్తుతానికి. ఈ రోజుకైతే నా దగ్గర ఉన్న విశ్లేషణ అది. మీకేమనిపిస్తుంది
సార్? అవును సార్, అదే అయితే నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ పెరుకొత్తులో అనేది క్యాండిడేట్ అని అంటే బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయితే ఆయనకు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి 2,000 అవుతుంది అనే విషయం ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇది ఒకటి విషయం. అక్కడ సంబంధించి అంటే మాకు ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే సార్, కొంత వరకు అంటే ఎడ్జ్ ఇప్పటివరకు అయితే మీరు అన్నట్టు కొంచెం కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు మధ్యలో పోటీ గట్టిగా ఉంటుంది, కానీ ఇట్లా ఉన్నది అన్నట్టే అంటున్నారు అక్కడ లోకల్.
మధ్యలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంటుంది కూడా చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పద్మా దేవేంద్ర రెడ్డి గారు టికెట్ ఇవ్వడానికి ఆయన ఎగ్నెస్ గా ఉన్నారు. ఆయన ఇక్కడ వాళ్ళు ఆ టికెట్ ప్రకటించుకుని పిసిసి అధ్యక్షుడి కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భార్యకే టికెట్ ప్రకటించి ఆయన నెగ్గు అధిష్టానం దగ్గర నుంచి ఆయన ఆమోదం తెచ్చుకోవడం ద్వారా ఇక్కడ నేనే బాస్ నేనే ప్రూవ్ చేసుకోగలిగారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యవహారాలు అంత వరకు కూడా నేనే బాస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోగలిగారు. దాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఆయన ఒక రకంగా ఆయన రాజకీయ భవిష్యత్తు స్టేక్ లోకి పెట్టుకు మరి చాలా పెద్ద పెద్ద స్థాయిలో విమర్శలు చేశాడు ఆయన. అలాంటి వ్యక్తి వల్ల ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఆయన డైరెక్ట్ గా పేరెత్తకపోయినా ఇలాంటి వ్యక్తుల వల్ల ఇక్కడ కాంగ్రెస్ బలపడటం లేదు. నేను వెళ్ళి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో రాహుల్ గాంధీ గారితో సమావేశం అవుతా, ఇక్కడ ప్రశ్నలు వివరిస్తాను ఆల్రెడీ వెళ్ళి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్యకి టికెట్ వచ్చింది. టికెట్ వచ్చినప్పుడు ఒక రకంగా ఇప్పుడు అది ఇది తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద స్థాయి పొజిషన్ గెయిన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక రకంగా ఆయనకు ఎదురుదెబ్బ. ఇప్పుడు ఇక్కడ ఇది ఆల్మోస్ట్ లైక్ ఈ ఎన్నిక 3-4 యొక్క భవిష్యత్తులకి స్టేక్ ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య కనుక గెలవకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆయన యొక్క పిసిసి అధ్యక్ష పదవి, ఆయనకున్నటువంటి ఆయన బహుశా కాంగ్రెస్ సమాజంలో మిగతా వాళ్ళందరి ముందు ఆయన పల్సన్ అవుతారు కాబట్టి ఆయనకి క్లోజెస్ట్ రైవల్స్ ఈ ఆ పొజిషన్ తీసుకోవడానికి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఓడిపోతే గెలిస్తే ఆయన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది వచ్చే ఎలక్షన్స్ వరకు అట్లీస్ట్. ఇలాంటి టైంలో రేవంత్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తు అగమ్య గోచరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన ఎంపీ అయినప్పటికీ కూడా ఎంపీ కూడా ఆయన ఏదో ఆయన ఎక్స్ట్రాఆర్డినరీగా నేను గెలిచేసానని ఆయన కూడా అనుకోవటంలా. ఆయన తెలంగాణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ లో ఆయన కీలక పాత్ర వహించాలని అనుకుంటున్నాడు. ఆయన అలా అనుకుంటున్నప్పుడు ఉన్న హర్డిల్స్ ఆయన ఓపెన్ గా మాట్లాడి ప్రజల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన టికెట్ సంపాదించుకోలేకపోతే ఆయన చెప్పిన వాళ్ళ టికెట్ అదే ఇలా కుదరదు వేరే వాళ్ళు ఎంచుకోండి అని చెప్తున్నా దాన్ని అధిష్టానం పట్టించుకోలేదని అంటే రేవంత్ రెడ్డి గారికి మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ లోనే ఒక ఆలోచన మొదలవచ్చు. సో ఇప్పుడు ఆయనకున్న అవకాశం ఏంటి, ఆయన ఏం చేయగలుగుతారు? మహా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలవకుండా ఆయన పావులు కదపగలుగుతాడు. ఆయనకున్న నియోజకవర్గ స్థాయి పరిచయాలు కావచ్చు, లేకపోతే ఎంతో కొంత ఆయనకి ఒక మాస్ లీడర్ గా అటు రెడ్డి యూత్ లో కావచ్చు, సహజంగా యూత్ లో కావచ్చు ఆయనకి ఎంతో కొంత మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన కొంచెం కీలకమైన పాత్ర పోషించి కొంచెం యాక్టివ్ గా తెరచాట ప్రయత్నాలు ఆల్రెడీ ఆయన ఇవాళ ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఆయన మరి కేంద్రం మన కాంగ్రెస్ తో ఆయన ఏం మాట్లాడతారు, ఆయన యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయో చూసుకోవాలి. ఒకవేళ ఓడిపోతే అంటే ఇక్కడ కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్యే సీట్ వస్తే పెద్దగా కాంగ్రెస్ ఒదిగిపోయేది ఏముండదు తెలంగాణలో, అలాగే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇదేం పెద్ద బూస్ట్ కూడా కాదు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. సో వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే కాంగ్రెస్ అవసరం అయితే తెలుసు, అప్పుడప్పుడు సొంతంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడతా ఉంటుంది ఇట్లాంటి వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా. ఆయన బహుశా మరి ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఏం హామీ తీసుకున్నాడు తెలియదు. అక్కడికి వెళ్ళి ఒకవేళ కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఓడిపోతే మీరు నాయకత్వ స్థానాన్ని భర్తీ చేయడంలో మీరు తిరిగి కొంచెం ఆలోచిస్తారా, నన్ను కూడా కన్సిడర్ చేస్తారా అడుగు అడిగితే అడుగుండొచ్చు కాక. ఆయన చేసే ఆయన ఉద్దేశం ఇప్పుడు ఆ పీఠం మీద ఆయన కన్నుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పెద్ద సాటిస్ఫైడ్ గా ఉన్నాను నేను చెప్పను. సో ఈ క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగచ్చు, ఒకవేళ ఓడిపోతే ఆయన భవిష్యత్ పరిస్థితి ఏంది అనే ఇది వచ్చినప్పుడు, ఒకవేళ ఓడిపోతే కనుక ఆయనకి అడ్వాంటేజ్ అవుతుందని రేవంత్ రెడ్డికి తెలుసు. ఆయన రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్యను గెలిపించడానికి ప్రయత్నం చేయాలి, సారీ ఓడించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏం చేయాలి, ఎదురు హ్యాస్ టు వర్క్ ఫర్ టిఆర్ఎస్ ఆర్ హీస్ టు ఆయన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటును చీల్చి వేరే వాళ్ళకి వేయించడం ద్వారా ఆయన ఆయన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చవచ్చు. ఆ క్రమంలో ఎవరికి వేయించడానికి అవకాశం ఉంటుంది, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన టిఆర్ఎస్ కి మద్దతుగా వేయమని చెప్తారా?
లేదు సార్, అంటే టిఆర్ఎస్ కి మాత్రం అనుకూలంగా అసలు చెప్తారు సార్, ఎందుకంటే అది ఆత్మహత్య సదృశ్యమే సార్. అది ఎందుకంటే తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా సార్, టిఆర్ఎస్ ని గెలిపించడానికి ఆయన 80% 1% కూడా చేయడు సార్, ఎందుకంటే కేసీఆర్ ఆయనంతా మానసికంగా హింసించిందని ఒకటి ఉన్నది అని మేము ఇక్కడ ప్రజల లోపల అంటే జరుగుతున్నటువంటి చెప్పు సార్.
అంటే అవన్నీ జరగచ్చులే కానీ రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. రాజకీయాల్లో ఆయన అప్పుడు హింసించారు కాబట్టి నేను అదే దృష్టిలో పెట్టుకుని నేను అట్లా అని ఉంటాయి నేను అనుకోవటంలా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రాథమిక లక్ష్యం ఏమై ఉంటుంది, ఒక అసంతృప్త కాంగ్రెస్ నేత కింద కాంగ్రెస్ అభ్యర్థిని అక్కడ ఓడించాలి, అవునా? ఓడించాలి అని అంటే ఎవరికి ఫేవర్ చేయాలి, సమీపంగా ఎవరితో ఫైట్ ఉందో వాళ్ళకి ఫేవర్ చేయాలి. అంటే ఆయన టిఆర్ఎస్ కి ఫేవర్ చేయాలి. టిఆర్ఎస్ కి ఫేవర్ చేస్తే ఒకటి ఒక రకంగా అది ఆయన ఆత్మాభిమానానికి దెబ్బ. అంటే మిగతా విలువలు అవకాశాలు అవన్నీ పక్కన పెడితే ఆయన ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కి అది ఒక రకమైన ఇబ్బందికరమైన అంశం. లేదా టిఆర్ఎస్ అక్కడ పోటీ చేస్తున్నటువంటి మన తెలుగుదేశం అభ్యర్థిని మన చావా ఆవిడ పేరు చావా కిరణ్మయ్య గారు ఏవైతే ఉన్నారో కిరణ్మయ్య గారి వైపుకి మొబిలైజ్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఎందుకంటే అదేం పెద్ద కాంగ్రెస్
తెలుగుదేశం సార్, అదే సార్ నేను ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ పోటీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్, అంటే ఇక్కడ పోటీ ఉండాల్సింది కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో బీజేపీకి ఏమన్నా ఎడ్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఒకటి, ఎందుకంటే చావ కిరణ్మయ్య అనేటువంటి ఒక ఆవిడ వాళ్ళది సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అక్కడ వాళ్ళు కూడా చాలా బలంగా ఉన్నారు 3 మండలాల్లో 2 మండలాల్లో అనేది విన్నాను అది నిజమేనా ఒకసారి మీరు
ప్లస్ హుజూర్ నగర్ కొద్దిగా కొంచెం వెరైటీ కాన్షియన్స్ అని మనం చెప్పచ్చు. ఆ కాన్షియన్స్ లో ఏంటంటే అటు తెలంగాణ వారితో పాటు అటు ఆంధ్ర నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన జనాలు కూడా ఉంటారు బానే, అటు రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు ఆంధ్ర వైపు ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో సెటిల్ అయిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. మీరు అందుకే అంటే మీరు అంటే దీన్ని ఒక ఎలక్షన్ ని మీరు పరివీ మొత్తాన్ని లెక్క తీసుకుంటే చాలా లెక్కలు ఉంటాయి. ఆంధ్ర నుంచి అక్కడ స్థిరపడ్డ రెడ్డి వర్గాన్ని దగ్గర తీసుకుని వాళ్ళకి వాళ్ళ మద్దతు పొందడం కోసమే అంటే మనకు అందిన సమాచారం మేరకు మొన్న మన కేసీఆర్ గారు అండ్ జగన్ గారు కలిశారు కదా హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో, దాని మీద కూడా చర్చలు జరిగినాయి. ఆ సైదిరెడ్డి అనే ఆయన వ్యక్తి కూడా ఆంధ్ర నుంచి ఇక్కడ స్థిరపడి వచ్చిన వ్యక్తే కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం నుంచి మనం ఎక్కువ మద్దతు కూడగట్టాలి కాబట్టి జగన్ గారిని కూడా అటు నుంచి ఆయన మద్దతు కోరినట్లుగా కూడా వార్తలు వచ్చినాయి. ఇది అంటే ఆయన ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. కాకపోతే దీంట్లో లెక్కలు ఈక్వేషన్స్ రాజకీయాలన్నీ మీరు మనం క్యాల్కులేట్ చేస్తూ ఉంటే అక్కడ మీరు అన్నట్లు కమ్మ సామాజిక వర్గం కూడా ఒక 2 మండలాల్లో బలంగానే ఉండొచ్చు ఉన్నారు. అలాంటి చోట మీరు ఈ సామాజిక వర్గం మొన్న 2018 ఎలక్షన్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటే పొత్తులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన ఎమ్మెల్యే కింద గెలిపించారు. ఇప్పుడు మారిన రాజకీయ నేపథ్యంలో అంటే 2 రకాల అంశాలు జరగచ్చు. ఒకటి, తిరిగి కాంగ్రెస్ తో అదే లాంటి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారా మన ఆయన పేరు మన చంద్రబాబు నాయుడు గారు, లేదా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన వర్గాలను చీల్చడం ద్వారా టిఆర్ఎస్ కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఈ వర్గాలని ఎన్రూట్ చేస్తూ ఇక్కడ నా ఎగ్జిస్టెన్స్ నేను ప్రూవ్ చేసుకుంటూనే రేవంత్ ఆయన పార్టీలో మాజీ సహచరుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రియ శిష్యుడు అయినటువంటి రేవంత్ ని ఆధ్వర్యంలో ఈ క్యాడర్ మొత్తాన్ని మొబిలైజ్ చేసుకుని వేరే కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి కాకుండా ఇంకా మిగిలిన బీజేపీ వైపు క్యాడర్ ఈ ఓట్స్ ని డైవర్ట్ చేయడం ద్వారా అటు కేంద్రానికి సంకేతాలు పంపించినట్లు, ఇటు కాంగ్రెస్ ను కూడా నేను దూరం జరగానని చెప్పుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారా? సో ఇన్ని అంశాలు దాంట్లో ఇవ్వడం ఉన్నాయి. వీటన్నిటి మీద మన క్లారిటీ రావాలంటే ఈ అభ్యర్థులు చేసే ప్రచార సరళి మొదలైన తర్వాత మనం స్పష్టంగా ఒక 4-5 రోజులు అయితే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, ఎవరి యొక్క ప్రచార శైలి ఎట్లా ఉంది, దీంట్లో ఎవరెవరి పాత్ర ఎట్లా ఉంది. ఇది ఖచ్చితంగా నేను మాత్రం ఒక మాట చెప్పగలరు సత్యనారాయణ గారు, ఇది అత్యంత ఉత్కంఠంగా సాగేటటువంటి ఎన్నికల పోరు. ఈ ఎన్నికల పోరులో బీజేపీకి అంతకుముందు డిపాజిట్ కూడా రాలి, నాకు తెలిసి 1400 ఓట్లు 1500 ఓట్లు వచ్చినాయి మొన్న ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో. అలాంటి బీజేపీ కనీసం 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోగలిగినా కూడా బీజేపీకి ఒక రకంగా ఒక ఒక అది ఒక మంచి ఊపునిస్తుందని చెప్పాలి. అంటే ఈ ముగ్గురిలో అటు టీఆర్ఎస్ కి టీఆర్ఎస్ యొక్క క్రెడిబిలిటీ ఇస్ అట్ స్టేక్. మేము హుజూరాబాద్ అభివృద్ధి కోసం మాకు ఓటేయండి అని వాళ్ళు చెప్తుంటే, ఒకవేళ హుజూర్ నగర్ ప్రజలు వాళ్ళకి ఓటు వేయకపోతే అది కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఆల్రెడీ మొదలైంది కొంత వ్యతిరేకత అనుకున్న దానికి ఒక రిఫ్లెక్షన్ కింద ప్రజలకి చూపించడానికి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాయి, అవును కదా? అదే ఒకవేళ కాంగ్రెస్ కనుక పద్మా దేవేందర్ రెడ్డి గారు ఓడిపోతే గనక ఆయన పిసిసి అధ్యక్ష పదవి, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఒక రకంగా బదనామీ అయిపోవచ్చు. సో ఇద్దరికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ కొంచెం బలం పుంజుకుంటే కనుక బీజేపీకి అడ్వాంటేజ్, కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. ఒక రక్షణాత్మకమైనటువంటి ఒక 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 వెరైటీ రాజకీయ గేమ్ను వాళ్ళు ఆడడం మొదలుపెట్టారు. అక్కడ కూడా ప్రతి మండలానికి ఎంపీలని, జాతీయ ప్రధాన కార్యదర్శిని ఉన్న ఒక మన బండి సంజయ్ గారిని, అరవింద్ గారిని వాళ్ళందరినీ దింపడం, అట్లాగే మిగతా పార్టీలు ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా అక్కడ మహరించడం అనేది ఈ బీజేపీ కూడా చేస్తుంది. కాబట్టి తక్కువ అంచనా వేసి లేదు అప్పట్లో 1400-1500 ఓట్లు వస్తాయని అనుకోవడం లేదు. కాకపోతే ఎంత ఓటు శాతం పెంచుకుంటుంది బీజేపీ అనే దాని పట్ల భవిష్యత్తులో తెలంగాణ ఎన్నికల రాజకీయ చిత్రం అయితే డెఫినెట్ గా ఆధారపడి ఉంటుంది. దాన్ని నిరోధించడం కోసమే కేసీఆర్ గారు అన్ని రకాల అస్త్రాలను బయట తీసి అటు జగన్ ని కావచ్చు, జగన్ ని ఇప్పీస్ చేయడం ద్వారా అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో ఆయన క్రేజ్ ను ఉపయోగించుకుందాం అని కావచ్చు, సిపిఐని దగ్గర తీసుకోవడం ద్వారా అట్ట కొంత ఎంతో కొంత అంత ముందు ఏదో పోరాటాలు చేశారు, వీళ్ళకి ఎంతో కొంత వాల్యూ ఉంది, వచ్చే 1000 ఓట్లు వచ్చినట్లు అనుకోవడం కావచ్చు. దే ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్, ఏ రకమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు వదులుకోవటంలా. ఇలాంటి సమయంలో అక్టోబర్ 23 అనుకుంటా ఫలితాలు వచ్చేవి, అంతేనా? అంతే 24 అక్టోబర్ 24 తారీఖు వరకు ఈ ఉత్కంఠ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉందాం. ఆ రోజు మనకు అర్థమవుతుంది ఎవరు ఎవరు ఎవరిని వెన్నెపోట పొడిచారు, ఎవరు ఎవరికి ఫేవర్ చేశారు, ఎవరు ఎవరి ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం అవసరమైతే ప్రత్యర్థి పార్టీకి త్యాగం చేయడానికి ప్రయత్నించారు అనేది మనకి అక్టోబర్ 24 అర్థమైపోతుంది. అప్పటిదాకా మనం వేసి చూడవలసిందే, అది సంగతి. ఇంకా ఏం సత్యనారాయణ గారు చెప్పండి. అదే
మొత్తానికంటే హుజూర్నగర్ ఎలక్షన్ అనేది తెలంగాణకు సంబంధించినంత వరకు రాజకీయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని విషయంలో
ఖచ్చితంగా.
సో ఏ నాయకుడు అయినప్పుడు కూడా అంటే వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా టీఆర్ఎస్ కు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ
బీజేపీకి పోయేది ఏం లేదు, ఎక్స్ట్రా 4000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినా బీజేపీకి వచ్చినట్లే బలం పుంజుకుందని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పోయేది ఏం లేనప్పుడు బరి తెగించి కొట్లాడే అవకాశం బీజేపీకి ఒక్కళ్ళకే ఉంది, మిగతా అందరికి, మిగతా అందరూ వ్యూహాల మీద పోవాలి, మిగతా అందరూ పొత్తులు, పరస్పర అవగాహనలు, ఈ మేనేజ్మెంట్ మీదే పోవాల్సి ఉంటుంది. మీరు టీఆర్ఎస్ ని చూస్తే దాదాపు ప్రతి మండలానికి ఒక 3-4 ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కుల వర్గాలకు చెందిన నాయకులతో ఒక బృందాన్ని తయారు చేసుకుని మరీ వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో దాదాపు ఐ థింక్ ఇది 6th time అనుకుంటా, 6 times సెలెక్ట్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా అంతే, ఆయన యొక్క తన బలాన్ని నిరూపించుకోవడం, ఆయన కూడా సర్వశక్తులు వండుతారు. ఆయనకి ప్రతి నియోజకవర్గంలో ప్రతి అందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళని చెప్పుకునే ఆయన మరి ఎట్లా చేస్తారో మనం చూడాలి. వాళ్ళు ఎలా ఆయన కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళందరినీ ఇది చేసుకుని వీళ్ళందరినీ ఎదుర్కొని పార్టీలో కూడా నేనే సుప్రీం అని ఆయన ప్రూవ్ చేసుకుంటారా, లేదా రేవంత్ రెడ్డి గారు ఓడించి ఆయన నిలబడతారా అనేది మనం చూడాలి. ఎలక్షన్ ఈజ్ లైక్ ఆల్వేస్ లైక్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. దాంట్లో మనకు అన్ని అయిన తర్వాత కానీ, ఫలితాలు వచ్చిన తర్వాత కానీ మనం విశ్లేషణ చెప్పగలుగుతాం, అప్పటిదాకా మనం ఊహాగానాలు మాత్రమే చేయగలుగుతాం. అది చివరి నిమిషంలో మీరు గమనించుంటే గత ఎన్నికల్లో ఉపయోగ గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనించుంటే కనుక డిసెంబర్ 8th వరకు ఐ థింక్. హలో
సార్, డిసెంబర్ 8 తారీఖు సార్, 7th.
డిసెంబర్ 7th నా, 2018లో డిసెంబర్ 7న జరిగినటువంటి ఎన్నికలు మీరు గమనిస్తే గనక నవంబర్ 25 వరకు తెలంగాణలో ఒకలాంటి ఫీలింగ్ ఉంది. తర్వాత అప్పటిదాకా పోటాపోటీగా హోరాహోరీగా ఇద్దరి మధ్య ఎన్నిక జరుగుతుంది, చాలా టైట్ స్కెడ్యూల్స్ నడుస్తుంది అనుకున్న సినారియో మొత్తం వారం రోజుల్లో చేంజ్ అయిపోయింది. తెలుగు టీఆర్ఎస్ చాలా డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది, 50 సీట్లు వచ్చినా కూడా కష్టమే, చాలా చోట్ల ఎక్కడ ఎక్కడ పెద్ద సభ నిర్వహిస్తే 4-5 లక్షల మంది కూడా రాలా. హరీష్ రావుకి గారికి కేటీఆర్ గారికి దూరం జరిగింది. ఇన్ని ఇన్ని ప్రచారాల మధ్య ఒక్కసారిగా ఊపు అందుకున్న తర్వాత టీఆర్ఎస్ ఎక్కడ వెనక్కి తగ్గల వెళ్ళి 86 సీట్లు కొట్టేసేదాకా వెళ్ళిపోయారు వాళ్ళు. సో వి డోంట్ నో ఏం జరుగుతుందని మనం ఎదురు చూడాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. రైట్ సార్,
థ్యాంక్ యూ సార్.
ధన్యవాదాలు సత్యనారాయణ గారు, కాల్ చేస్తూనే ఉండండి, మాట్లాడుకుంటూనే ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాల్. శుక్రవారం మళ్ళీ శుక్రవారం ఇదే సమయం రాత్రి 8 నుంచి 9 మధ్యలో కాల్ చేస్తూ ఉండండి, ఇలాగే మీ అభిప్రాయాలు పంచుకుంటుండండి, రాజకీయాల గురించి సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఉందాం. ఓకే, ఇందులో మనం ఎవరిని కించపరిచేది లేదు, ఎవరిని ఇచ్చేసేది లేదు, మనకు అనిపించిన అభిప్రాయాలు మనం స్వేచ్ఛగా మాట్లాడుకుందాం, స్వేచ్ఛగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో సో ఈ తెలంగాణకు సంబంధించిన వరకు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్న క్రమంలో తెలంగాణ హుజూర్ నగర్ ఎందుకే బహుశా రాబోయే 1-2 రోజుల పాటు దాని చుట్టూనే ఇవన్నీ తిరుగుతూ ఉండొచ్చు కావచ్చు. ఈ ఈ లోపల తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కొన్ని ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడం, సచివాలయం కూల్చివేతకి ఈరోజు హైకోర్టు ఒప్పుకోలేదని వార్తలు రావడం, అట్లా ఎర్రమంజిల భవన కూల్చివేతను కూడా హైకోర్టు ఆపేయడం, కొత్తగా సెక్రటరియేట్ కట్టే ప్రాంతానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలకి, సో ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈరోజే పాపం ఆయన మన ఈ రోజునే తెలంగాణ ప్రభుత్వం యొక్క సచివాలయం యొక్క నమూనా మంచి నమూనాను తయారు చేయించి అదే సచివాలయం కింద అసెంబ్లీని కూడా కొత్త అసెంబ్లీని కడతామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో లీగల్గా జరుగుతున్నటువంటి ఇష్యూలు ఏవైతే ఉన్నాయో, లీగల్గా అంశాలని మరి ప్రభుత్వం ఏ మేరకు తీసుకుని ఏ రకంగా మిగతా వర్గాలందరినీ మిగతా వర్గాలు ఇన్ ద సెన్స్ రాజకీయ పౌర సమాజం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటూ ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా ఒక రకమైన ఛాలెంజ్ మీరు గమనిస్తే. ఒక రకంగా ఈ మధ్య తెలుగు తెలంగాణ ప్రభుత్వం మీద కూడా రాజకీయపరమైన ఎదురుదాడి పెరిగింది. అటు బాగా రుణాలు వైపు వెళ్ళిపోయినట్లు, హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందులు ఉన్నట్లు, అట్లాగే గ్రామాల్లో మన రైతు బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదు, చాలా దాదాపు 25 లక్షల మందికి ఇంకా రైతు బంధు పథకం యొక్క డిస్బర్స్మెంట్ జరగలేదు. ఇన్ని రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి, అంటే అక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ దీనికి అనంతరికి కారణం ఆర్థిక మాంద్యం అని ఆయన చెప్తూ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వనరులు కావచ్చు, తెలంగాణకు ఉన్నటువంటి ఆదాయం కావచ్చు, తెలంగాణకు వస్తున్నటువంటి సెగ్మెంట్ మన రెవెన్యూ లెక్కలు మీరు తీసుకుంటే కనుక ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా అయితే పడకూడదు, దాన్ని మనం సరైన దిశలో నడిపిస్తూ ఉంటే. అట్లాగే ఒక పక్కన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ఒక రకంగా మెడికల్ ఎమర్జెన్సీ, ప్రతిపక్షాలు మరి ఎందుకు మాట్లాడుతున్నాయో, సరిగా ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కాదు. కానీ మీరు ఏ హాస్పిటల్స్ చూసినా ఎక్కడ చూసినా మీకు చాలా చోట్ల అనధికారికంగా డెంగ్యూకి చికిత్సలు జరుగుతున్నాయి, ప్రభుత్వం పెద్ద పట్టించుకున్న దాఖలా ఏం కనిపించట్లా. జ్వరాలు వచ్చినా సీజనల్గా వచ్చే ఇబ్బందులు వచ్చినా కానీ లక్షలాది రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు సారీ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు వసూళ్లకు పాల్పడుతున్న దాని గురించి పట్టా ఎవరు ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు చూసుకోవాలన్నట్టే ఉంది తప్ప దానికి ఒక ప్లానింగ్ ఉన్నట్లు కానీ ఫాగింగ్ కోసం సరైనటువంటి చర్యలు కానీ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా స్ట్రీమ్లైన్ చేయడం కానీ ఒక విశ్వనగరం చెప్తున్న హైదరాబాద్ మీరు చూస్తూ ఉంటే 2014లో ఇదే మాట విన్నాం, 2017, 2018, 2019 ఇంకో మన హైదరాబాద్ విశ్వనగరం కింద మాట్లాడుతూనే ఉంటాం. మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఈజ్ అ డిఫరెంట్ సినారియో, కానీ బేసిక్గా ఉండాల్సినటువంటి డ్రైన్ డ్రైన్ సిస్టమ్ రోడ్ సిస్టమ్ ఇట్లా మన ప్రాథమిక ఏవైతే మన శానిటేషన్ ఏదైతే ఉందో ఈ శానిటేషన్ సిస్టమ్ కూడా ఫెయిల్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ, మరి మీరు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. బట్ ఎనీవే ఏ ప్రభుత్వాలు విమర్శలకు అతీతం కాదు, ఏ ప్రభుత్వాలు అన్ని 100% చేసేలా ఎవరు కోరుకోరు, కానీ పదే పదే ఒక 4-5 అంశాల ద్వారానే మా ప్రభుత్వాలు మనుగడ సాధిస్తున్నాయి, మేము కేవలం ఈ డబ్బులు పంచిపెట్టడం ద్వారా లేదా పథకాల విస్తరణ చేయడం ద్వారా మాత్రమే మేము మనుగడ సాధిస్తాం, మేము తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరుకుంటామని అంటే తెలంగాణ స్ఫూర్తికి ఖచ్చితంగా ఇది విరుద్ధం. తెలంగాణ జాతి ఆత్మగౌరవం అనేది ఒక ఒక సమున్నతమైనటువంటి స్థాయిలో తెలంగాణ నిలబడాలని ప్రతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, తెలంగాణలో పెరిగిన ప్రతి బిడ్డ కోరుకున్న సమాజం ఇది. ఆత్మస్థైర్యంతో ప్రపంచం ముందు మేము మేము చూసారా మేము ఈ పరిపాలన ఏదైతే మా మీద జరిగినటువంటి భాషాపరమైన సాంస్కృతిక పరమైన లేదా మిగతా విధానపరమైనటువంటి అణచివేత ఉందో దాన్ని ఎదిరించి నిలబడి ఈ రోజున మేము ప్రపంచం ముందు తలెత్తుకు తిరుగుతున్నాం, తలెత్తుకు నిలబడ్డాం మేము తెలంగాణ అని చెప్పుకోవాలని ఒక ఉత్సాహం తెలంగాణ సమాజంలో ఉంటుంది. మరి ఆ ఉత్సాహాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నట్లు కానీ ఈ ప్రభుత్వం సరిగా కనెక్ట్ ఇస్తున్నట్లు కానీ దేశం ముందు అట్లాంటివి లేదు. మీరు మొన్న గమనిస్తే ప్రాథమిక విద్యలో తెలంగాణ 14వ ప్లేస్లో ఉంది. ప్రజలు మరి గురుకులాల్లో ఏమైపోయింది, ఈ సింగిల్ మన మన మిగిలిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యాలయాల్లో ఏం జరుగుతుంది, టీచింగ్ ఏం జరుగుతుంది, మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది మరి టీచర్లు లేకపోతే రిక్రూట్మెంట్ ఎందుకు జరగటం లేదు, రిక్రూట్మెంట్ జరగకపోతే ఇన్ని లక్షల ఈ మీరు చూస్తే డేటా 2017-18 డేటా తీసుకుంటే ప్రభుత్వ విద్యాలయాల నుంచి దాదాపు 25,000 పరీక్షలకు డ్రాప్అవుట్స్ ఉంటున్నాయి, ఈ డ్రాప్అవుట్స్ సారీ 70,000 పరీక్షలకు డ్రాప్అవుట్స్ ఉన్నాయి, దాంట్లో మిగతా కొంతమంది ప్రైవేట్కి వెళ్తున్నారు, చాలామంది మానేస్తున్నారు. సో ఈ నెట్ ఎఫెక్టివ్ ఫిగర్స్ని డిస్కస్ చేసే విధానం కానీ మరి విద్యాశాఖ మంత్రిగా ఆవిడగా మన మన సబితేంద్ర రెడ్డి గారు రీసెంట్గా బాధ్యత తీసుకున్నారు, మరి వీళ్ళందరూ మంత్రులు కూడా ఇక్కడ ఇక్కడ కూడా అంత సేమ్ ఆంధ్రప్రదేశ్లాగా ఇక్కడ కూడా వన్ మ్యాన్ షోలాగా నడుస్తుంది తప్ప మంత్రులు స్వయంగా వాళ్ళంతా వాళ్ళు స్వయంగా ఒక సమీక్ష ఒక చర్చ ఒక అధికారులతో ఒక ఒక రివ్యూ కండక్ట్ చేసుకుని ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడ కూడా కనిపించట్లు. అంటే ఒక రకంగా ఏక పార్టీ లేదా ఒక ఒక కుటుంబానికి కేంద్రీకృతంగా ఉన్నటువంటి పార్టీలు ప్రజలకి మంచిదా చెడా అంటే ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాలు రాబోయే భవిష్యత్తులో ప్రజలు చేయబోయే మేలు ఏంది, వాళ్ళు నిజంగా మెరుగుపరిచిన వసతులు ఏంది, ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య విద్య వైద్య విధానంలో వీళ్ళు చేసుకున్నటువంటి అంశాలని ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఎలా ప్రజలకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల అని అన్ని లెక్కలకు వస్తాయి. అవన్నీ జరిగిన రోజునే మనం ఈ ప్రభుత్వాన్ని జడ్జ్ చేయగలుగుతాం అది అవునా కాదనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించుకుంటారు, ఆలోచించుకునే సమయం దగ్గరలో వచ్చిందని నేను కూడా భావిస్తున్నా. ఇంకా మాట్లాడుకుంటూనే ఉందాం. ఏ రోజుకి మనం ప్రతి వారం 2 రోజుల పాటు మంగళవారం శుక్రవారం పూట రాత్రి 8 నుంచి 9 వరకు ఈ రాజకీయ అంశాల మీద చర్చలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు కరెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశం పైన నా అభిప్రాయాలు నేను చెప్తూ ఉంటాను, మీ అభిప్రాయాలు కూడా మీరు చెప్తూ నాతో మా షో వింటూ నాతో కావాలంటే మీరు ఫోన్లో మాట్లాడచ్చు, మాట్లాడుతూ మరిన్ని విశ్లేషణలు చేసుకుంటూ వెళ్తా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే శుక్రవారం రాత్రి 8 నుంచి 9 వరకు తిరిగి మళ్ళీ న్యూస్ అండ్ పాలిటిక్స్ అంశం పైన తిరిగి మనం మాట్లాడుకుందాం. ఉంటాను నేను మీషో విష్ణు బొట్ల సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
ఇంతవరకు మీరు విన్నారు ఈశ్వర్ విష్ణు బొట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం అక్టోబర్ 1, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.